నేనే ఆత్మబంధులారా. గురువు అంటే ఆత్మే. మనం ఏమనుకుంటామంటే గురువు అంటే దేహమే అనుకుంటాం. అది మనం చేస్తున్న పొరపాటు. కానీ గురువు ఆ దేహంలో ఉన్నప్పుడు కూడా తాను దేహం కాదని తెలుస్తూ ఉంటుంది. గురువుకి తన దేహం మాత్రం కాదని గురువుకి తెలుస్తూ ఉంటుంది. అంచేది నువ్వు గురువుని దేహానికి పరిమితం చేస్తావు. తాని మటుకు ఆ గురువు మటుకు దేహానికి పరిమితమై ఉండడు. ఆ దేహంలో ఉన్నప్పుడు కూడా తాను ఎవడో తాను తెలుస్తూనే ఉంటుంది. తన ఆత్మానుభవం వాడికి ఉంటూనే ఉంటుంది. గురికి దేహం గుల్ల. బాహ్యమైన గురువు ఈ మనస్సుని బయట నుంచి లోపల గెంటుతాడు. లోపల గురువు మనస్సును లోపల గుంజుకుంటాడు, చేర తీసుకుంటాడు. మనస్సును చేర తీసుకుని తన స్వరూపం ఇస్తాడు. అంటే బయట గురువు పని చేస్తాడు, లోపల గురువు కూడా పని చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గురువు దేహం పడిపోయినా గురువు దేహం కాదు కాబట్టి, ఆ గురువు దేహం పడిపోయినా ఆ గురువుతో సంబంధం మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే గురువు అంటే ఏంటి, దేహం కాదు, సద్వస్తువు అంటే ఆత్మే. ఆత్మ అన్నా గురువు అన్నా దేవుడన్నా ఒకటే. చదువు ఒకటి, డబ్బు ఒకటి, అధికారం ఒకటి మనిషికి అభినయం తీసుకొస్తాయి. అంటే గర్వాన్ని తీసుకొస్తాయి. గర్వం వల్ల మనం పాడవుతాం. అంచేత మీరు ఎవరికైనా భౌతిక శక్తులు ఉన్నప్పటికీ సాధన చేసేవాళ్ళు గర్వం రాకుండా చూసుకోవాలి, అహంభావం రాకుండా చూసుకోవాలి. గర్వం వస్తే పతనం అయిపోతాం. అందుచేత పెద్దలు ఏమైనా చెప్పారంటే వినయం కాపాడుకోమని చెప్పారు. ఎంత ఎక్కువ చదువు ఉంటే, ఎంత ఎక్కువ ధనం ఉంటే, ఎంత పెద్ద అధికారం ఉంటే అంత వినయంగా ఉండాలి. లేకపోతే వాటిని పోషించుకోలేము మనం. విర్రవేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సాధకుడు యొక్క లక్షణం అది. ఏ సాధన చేసినా వినయం ఉండాలి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా ఉండాలి ఏ సాధన చేయటానికైనా. ఒక ఉపనిషత్తుడు ఏమని చెప్పాడంటే, అజాగ్రత్త పరులకు ఆత్మ తెలియదు అన్నాడు. కొంతమంది జాగ్రత్త తక్కువ ఉంటుంది మనుషులకి. అంటే భౌతికమైన విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ అజాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉండరు. అంటే అజాగ్రత్తగా ఉండే మనుషులకి ఈ మతిమరుపు మనుషులకి వస్తువు తెలియదు అని. అంటే మీ సంసార విషయాలను మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉంటే ఇది వస్తుంది కానీ అజాగ్రత్తగా ఉంటే రాదు అని. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ధనం సంపాదించాలంటే, విద్య సంపాదించాలంటే కష్టపడకుండా రావటం లేదు. ఈ ఒక రోజు నుండి మరుసటి రోజున కనపడవు. ఇప్పుడు ఈ చదువులు, ఈ గౌరవాలు, ఈ సన్మానాలు, ఈ పూజలు, ఈ ఊరేగింపులు, ఇవన్నీ దేహం ఎంత నిజమో అయ్యే అంతే నిజం. అంటే ఇవి చూసి అసలు దేహమే మనం కాదు. ఇవి చూసి ఆ అగ్ని చూసుకుని గర్వం తెచ్చుకోకూడదు మనం. గర్వం తెచ్చుకుంటే భౌతికంగానే పనికిరాము, ఆధ్యాత్మికంగానే పనికిరాము. భౌతికంగానే పతనమైపోతాం, ఆధ్యాత్మికంగా పతనమైపోతాం. అందుచేత బహు జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన కృషి ఈ ఆధ్యాత్మిక కృషి. కానీ భౌతిక కృషి విషయంలో కానీ అజాగ్రత్త పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలని. భగవాన్ ఏం చెబుతున్నారంటే, చాలామంది పాడైపోవడానికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి సహవాస దోషం, రెండు అలవాటులో లోపాలు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటున్నామని, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతున్నామని, మనకి ఈరోజు మాట్లాడటం అలవాటైపోయి మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం మానేసి మాట్లాడటమే పనిగా పెట్టుకుంటున్నామని, వీటి వల్లే పాడైపోతున్నాం అంటున్నారు. కొంతమందికి ఈ మాటలు అలవాటు పడిపోయి ఒక గంట కుదిరిగా కూర్చోమంటే కూర్చోరు, మౌనంగా ఉండమంటే ఉండలేరు. ఏంచేత ఆ మౌనం యొక్క విలువ తెలియక ఆ మౌనాన్ని అభ్యాసం చేయలేకపోతున్నారు. ఆ ఫుడ్ హ్యాబిట్స్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. ఈ సహవాసాల విషయంలోనే జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు. అందుకే మన మనస్సు పాడవుతుంది. అని చెప్పి మనస్సును స్వాధీనం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది అని. ఇక్కడ మనం గ్రహించవలసింది మనకి మనస్సులోనే ఆరోగ్యం ఉండాలి, శరీరంలోనే ఆరోగ్యం ఉండాలి. తర్వాత మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండవనుకోండి, మన శరీరం మన స్వాధీనంలో ఉండదనుకోండి, అనుకోండి మాట వస్తుంది. మన మనస్సు కూడా కుదిరిగా ఉండదు, మన స్వాధీనంలో ఉండదనుకోండి. మనం లోపల ఉన్నటువంటి ఆ ఏకంగా ఉన్న వస్తువుని, నిదానంగా ఉన్న వస్తువుని, ఆ సత్య వస్తువుని తెలుసుకునే సమస్య లేదని చెబుతున్నారు ఇంతకీ భగవాన్. అది ఇక్కడ కొంతమందికి చిన్న మాట అంటే పడలేరు, వాళ్ళు ఫీలింగ్ తొందరగా హర్ట్ అయిపోతుంది, అంటే వాళ్ళ మెదడులో దోషం. కొంతమందికి విషయాన్ని తొందరగా గ్రహించలేరు కానీ ఓర్పుగా ఉంటారు. కొంతమంది ఓర్పుగా ఉంటారు కానీ సూక్ష్మ బుద్ధి తక్కువ ఉంటుంది. అంచేత అన్ని గుణాలు కూడా, అన్ని కళ్యాణ గుణాలు కూడా మన మెదడులోకి రావాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా రావాలి. మెదడులోని అన్ని కోణాలు కనుక వికసిస్తే మనకి అవి మనకి జీవితంలో ఇంకా మనకి వెలితి కనపడదు, అంటే పూర్ణస్థితి మనకు తెలుస్తుంది. చేసే పని కాన్షియస్గా చేయాలి, మాట్లాడితే మాట మాట్లాడు కానీ చేత కానీ కాన్షియస్గా ఉండాలి. మనం కాన్షియస్గా మాట్లాడడం ఒకసారి, కాన్షియస్గా ఆలోచించం, అప్పుడు మళ్ళీ మనం పశ్చాత్తాపడతా ఉంటాం. మనం మాట్లాడిన మాటలకే మనం పశ్చాత్తాపడతాం, మనం చేసిన చేతలకే మనం పశ్చాత్తాపడతాం, ఇరుకులు లేకుండా చేసినప్పుడు. నీకు సద్వస్తువు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ బ్రాహ్మీ స్థితి నీకు ఎప్పుడు కలుగుతుందంటే, ఆ బ్రహ్మం పట్ల నీకు నిష్ట కలగాలి. అంటే ఆత్మ నిష్ట వల్ల ఆత్మ తెలియబడుతుంది. అది ఆత్మ నిష్ట వల్ల ఆత్మ మనకి ఆ తెలియబడుతుంది. అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు మనకి సహకరించకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మనిష్ట మనకు కుదరదు. మనకు మన ఇంద్రియాలే మనకు సహకారం చేసి పెట్టాలి, మన మనస్సు మనకు సహకారం చేసి పెట్టాలి. నీకు ఫుడ్ హ్యాబిట్స్ కనుక కరెక్ట్గా లేకపోతే నీ శరీరం కానీ నీ మనస్సు కానీ నీకు సహకారం చేసి పెట్టదు. మనస్సు యొక్క ఆలోచనలో ఉన్న దోషాల వల్ల, అలవాటుల్లో ఉన్న దోషాల వల్ల, ఆహార నియమం సరిగ్గా పాటించకపోవటం వల్ల, ఈ చెడు అలవాట్ల వల్ల చాలామందికి అనారోగ్యం వస్తుంది, దరిద్రం వస్తుంది. ఇప్పుడు చెడ్డ అలవాట్లలో కనుక వెళ్ళిపోతే మనిషి వాడికి రెండు వస్తాయి అండి, ఒకటి అనారోగ్యం, రెండు దరిద్రం, ఈ రెండు వస్తాయి. ఈ అనారోగ్యం కూడా మనిషిని పీడిస్తుంది, దారిద్ర్యం కూడా మనిషిని పీడిస్తుంది. అంటే ఈ అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే తలంపులు మనకి సహకరించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు రజోగుణం, సత్వగుణం, మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, నేను వాడికి సహాయం చేశానని రజోగుణం ఉన్నవాడు అనుకుంటాడు. సత్వగుణం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, వాడికి నేను సహాయం చేయడానికి వాడు నాకు అవకాశం ఇచ్చారనుకుంటాడు. అది తలంపే, ఇది తలంపు. ఈ సత్వగుణం తలంపేమో నేను బంధంలోంచి విడదీస్తుంది, రజోగుణం తలంపేమో బంధంలో గెంటేస్తుంది. అంటే ఈ తలంపులు కూడా మనల్ని బంధిస్తాయి. తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మనం. భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా నిజం. మీరు ప్రకృతి మనుషులు మాటలు బోధాన్ని వేసుకుని తిరగండి. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, భగవంతుడిని మనం ప్రమాణంగా తీసుకోవాలి. అయితే ఈ భగవంతుడు చెప్పిన మాటలు మనం చదివినా హృదయపూర్వకంగా వాటిని విశ్వాసం కుదరటం లేదు వాటి మీద. దానికి కారణం మన మనస్సులోనూ దోషాలు. భగవంతుడు చెప్పిన మాటలో దోషం లేదు, మన మనస్సులోని దోషం వల్ల అది నిజమైనప్పటికీ ఆ నిజాన్ని మనం గ్రహించలేకపోతుంది. భగవంతుడు చెప్పిన వాక్యం నిజమైనప్పటికీ ఆ నిజమైన వాక్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అది గ్రహించే శక్తి రావడానికి ఇలా జన్మలెత్తి మొట్టికాయలు తింటూ ఉంటాం మనం. ఇలాగ ప్రతి జన్మ ఎత్తి మొట్టికాయలు తినగా తినగా కర్మ అనుభవించగా అనుభవించగా ఈ కర్మానుభవం పూర్తి అయిన తర్వాత ఎప్పుడో ఒక జన్మలో వాడు కలుగుతుంది, భగవంతుడు చెప్పిందే నిజం, మనం కాలాన్ని చాలా వేస్ట్ చేసుకున్నామని. అంటే మనకి కర్మానుభవం కలగటం కోసం, జీవితంలో కొన్ని అనుభవాలు కలగటం కోసం ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం ఏ అనుభవాలు అయితే పొందవలసిందో ఆ అనుభవాలు పొందే వరకు ఈ శవం తిరుగుతూ ఉంటుంది భూమి మీద. ఆ అనుభవాలు పొందటం పూర్తి అయిపోయిన తర్వాత తినవలసిన మొట్టికాయలనే తిన్న తర్వాత అప్పుడు శరీరం మరణిస్తుంది. రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, చచ్చిపోతే మోక్షం వచ్చేస్తే ఏ గొడవ లేదు, చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, ఎదురుగానే చనిపోతాం. ఈ దేహములోంచి విడిపోవటం వల్ల మోక్షం ఎవరికి రాదు. ఎవడైతే ఈ దేహము నేనని అంటున్నాడో ఆ నేను ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ విచారణ చేసి ఏ నేనైతే నీకు దేహానికి పరిమితం చేస్తుందో ఆ నేనులోంచి విడుదల పొందటం మోక్షం. కానీ దేహంలోంచి విడుదల పొందటానికి సాధన అక్కర్లే, ఏదో రోజున అందరం చచ్చిపోతాం, శ్మశానంలో కాలిపోతాం, అలాగైతే మోక్షం వచ్చేస్తే అందరికీ వచ్చేస్తుంది. దేహం చచ్చిపోతే మోక్షం ఎవరికి రాదు. దేహం చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కొంతకాలం నిద్రలో ఉంటారు. అంటే నిద్రలో భగవంతుడు ఎందుకు పెడతాడంటే, దేహం చనిపోయిన వెంటనే మనం కొత్త శరీరం ఇవ్వడం, లోపల జీవుడు టైర్ అయ్యి ఉంటాడు, ఏదో నాలుగేళ్ళు విశ్రాంతి ఇద్దామని నిద్రలో పడేస్తాడు అని. అయితే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, మనం చచ్చిపోయిన వెంటనే కొత్త శరీరం ఇవ్వడం, అంటే మనం ఏదో రోజున చచ్చిపోతాం కాబట్టి జ్ఞాపకం ఉంటుందని చెబుతున్నాను. అప్పుడు ఒక నాలుగేళ్ళు నిద్రలో పెట్టేస్తాడు. అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్న, నిద్రలో ఉన్నాడు ఏం తెలియదు, నిద్ర కూడా గుడి చావు లాంటిది. ఆ నిద్రలో నాలుగేళ్ళు ఉన్నాక అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, వాడు వాసనానుసారంగా వాడు కర్మానుసారంగా వాడికి ఎటువంటి కోరికలు అయితే ఉన్నాయో, వాడికి ఎటువంటి వాసనలు అయితే ఉన్నాయో, ఇలా వాసన బట్టి కుటుంబం ఆ తీసుకెళ్ళి ఆ కుటుంబంలో పడేస్తాడు. కొంతమంది ఇటువంటి కుటుంబంలో పుట్టామేంటే మేము అంటారు, వాళ్ళకి తగ్గ కుటుంబమే కాబట్టి అక్కడ పడేశాడు ఈశ్వరుడు. ఆ తల్లిదండ్రులు సెలెక్ట్ చేసేది కూడా ఈశ్వరుడు సెలెక్ట్ చేస్తాడు. అంటే మీకు ఏ రకమైన సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలు నెరవేరడానికి ఆ కుటుంబం బాగుంటుంది కాబట్టి మీకు అక్కడ నాలుగేళ్ళు నిద్ర అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాక జీవుడు కొంత రెస్ట్ తీసుకు, మీ శరీరానికి రెస్ట్ ఎందుకు ఇక్కడ కారిపోతుంది కదా, ఆ లోపల జీవుడు రెస్ట్ ఇవ్వడం కోసం పాపం నాలుగేళ్ళు నిద్రలో పడేసి ఉంచుతాడు. తర్వాత మీ అంటే దేవుడికి ఒకళ్ళ మీద ఇష్టం లేదు, ఒకళ్ళ మీద అయిష్టం లేదు, దేవుడికి రాగద్వేషాలు లేవు. దేవుడి దాకా ఎందుకు, కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, నీరు ఏ విధంగా అయితే తామరాకుని అంటదో అలాగే మమకార రహితంగా అహంభావన రహితంగా ఆసక్తి రహితంగా ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని తాలూకు పుణ్యపాపాలు కూడా జీవుణ్ణి అంటావు అని. ఈ దేవుణ్ణి ఎలాగా అంటుతాయి, జీవుణ్ణి అంటావు ఆసక్తి రహితంగా పనిచేస్తూ ఉంటే, అహంభావరహితంగా పనిచేస్తూ ఉంటే జీవుణ్ణి కూడా పుణ్యపాపాలు అంటావు. ఇప్పుడు ఈ బల్ల ఉంది, ఏదన్నా వస్తువు బల్ల తీసేస్తే ఏమవుతుంది, కింద పడిపోతుంది, దానికి ఆశ్రయం ఉండదు. ఇంకా బల్ల మీద ఉన్న వస్తువుని బల్ల తీసేస్తే పుస్తకం ఎక్కడ పడుతుంది, కింద పడిపోతుంది, ఇంక దానికి ఆశ్రయం లేదు. అలాగే ప్రపంచంలో ఉన్న మంచి గొడవలకి చెడ్డ గొడవలకి నీ దేహ సంస్కారాలకి నీ జీవలక్షణాలకి అన్నింటికీ ఆశ్రయం ఏంటంటే మనం చెప్పే నేను. అవి మంచి గుణాలు ఉండనివ్వండి, చెడ్డ గుణాలు ఉండనివ్వండి, అవి ఏ విషయం అయినప్పటికీ లోకవాసనైనా శాస్త్రవాసనైనా దేహవాసనైనా వాసన అన్నీ కూడా దేన్ని ఆశ్రయించున్నాయి, నేను ఆశ్రయించున్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే నేను అంటున్నానో ఆ నేను ఆశ్రయించున్నాయి. ఆ నేను కనుక పడిపోతే ఈ నేను ఆశ్రయించినవి కూడా పడిపోతాయి. అది ఇక్కడ ఆ నేను ఆత్మ ఆత్మ అంటారు, బ్రహ్మం బ్రహ్మం అంటారు, ఎవరారు మనమే. మన దేహం అనుకుంటున్నాం కాబట్టి బ్రహ్మం అంటే ఆత్మ అంటే ఎవడో అనుకుంటున్నాం మనం. ఆత్మ మనకు అనుభవంలో లేదు కాబట్టి అది లేదనుకుంటున్నాం. దేహము మనస్సు అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్నాయి అనుకుంటున్నాం. అది అందుచేత ఈ మనకు అనుభవంలో ఉన్నాయి అనుకుంటున్నాం, అనుభవంలో లేనిది లేదనుకో, ఉన్నా లేదనుకుంటున్నాం. ఇంచేది నీకు అనుభవానికి అది చెక్కటం లేదు కాబట్టి. ఇప్పుడు ఈ దేహమే నిజం అనుకోండి, అనుకోని మాట వచ్చి మనస్సే నిజం అనుకోండి, అది ప్రపంచమే నిజం అనుకోండి, ఎక్కడో చనిపోయేదాకా అక్కర్లేదు. గాఢ నిద్రలో మనం దేహము నుండి ఈ మనస్సు నుండి ఇంద్రియాల నుండి మనం క్షోభ పెట్టే విషయాల నుండి ఈ అహంభావం నుండి మొత్తం అన్నిటిలోంచి విడిపోతున్నాం. అది అహంభావంలోంచి విడిపోతున్నాం. గాఢ నిద్రలో ఎవరికి అహంకారం ఉండదు, ఇంచేత అహంకారం ఉండదు, అది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ కలిసిపోయింది. అది అహంభావన, అహంభావన రావటం వల్ల వచ్చినాయి. దేహం వచ్చింది, ఇంద్రియాలు వచ్చినాయి, మనస్సు వచ్చింది, ప్రపంచం వచ్చింది, ఈశ్వరుడు వచ్చాడు. అంటే మనస్సు లేచిన వెంటనే మనస్సు కల్పించినవన్నీ వస్తాయి, మనస్సు అణిగిపోయిన వెంటనే మనస్సు కల్పించినవి కూడా అణిగిపోతాయి. ఇక్కడ ఇప్పుడు ఇంతకీ సాధన అంటే ఏమిటంటే, విచారణ దేనికంటే, సాధన దేనికంటే, ఇప్పుడు జడ్జి గారు అడిగింది ఏంటంటే, ఎంక్వైరీ ఒకటే సరిపోతుందా, ఇన్వెస్టిగేషన్ ఒకటే సరిపోతుందా, మిగతా గొడవలు కూడా ఏమైనా అవసరమా అని. అంటే క్రమశిక్షణకు అవసరం. ఆహార నియమం ఉందనుకున్న ఆహార నియమం వల్లే జ్ఞానం వచ్చేది. శరీరాన్ని మనసే కండిషన్లో పెడతాయి. మనస్సుకి మౌనవాన్ని కూడా అలవాటు చేయాలి. మనస్సుకి మౌనాన్ని అలవాటు చేస్తే అహంభావం తగ్గుతుంది. సర్వసాధారణంగా మాట ఎందుకు వస్తుందంటే అహంభావంలోంచి వస్తుంది. ఉదయం మొదలు సాయంత్రం దాకా మనం మాట్లాడే మాటలు అవసరం ఉండి మాట్లాడుతున్నామా, అవసరం లేకుండా మాట్లాడుతున్నామంటే అవసరం లేకుండా మాట్లాడే మాటలనే అహంభావంలో మాట్లాడుతున్నాం. అంచేది అహంభావం వల్ల మాట్లాడే మాటలనే అహంభావాన్ని పెంచేస్తాయి. అంచేది నువ్వేమి చేస్తావంటే ఈ అబ్జర్వ్ చెయ్యి. ఏ అబ్జర్వ్ చేయాలి, ఫుడ్ విషయం ఒకటి, ఈ మౌనం ఒకటి కూడా నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు విచారణే సరిపోతుందా, మిగతా గొడవలు కూడా ఏమైనా కావాలా అని భగవాన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, మిగతా గొడవలు కూడా కావాలి. మిగతా గొడవలు కావాలంటే దీనికి మిగతా గొడవల వల్ల జ్ఞానం వచ్చేస్తుంది అనకాదు, విచారణ వల్ల వస్తుంది జ్ఞానం. అంటే మిగతా విషయాలు విచారణకి సహాయపడతాయి. అంతకు ఈ ఆహార నియమం వల్ల, ఈ మౌనం వల్ల, సహవాసం వల్ల దీనికి క్రమశిక్షణ కలుగుతుంది, మనకి డిసిప్లిన్ కలుగుతుంది. అంటే క్రమశిక్షణ లేకపోతే ఏది మనం సాధించలేము. అంటే మనస్సుకు కుదురు కలుగుతుంది కొన్ని నియమాల వల్ల. ఆ కుదిరి పడిన మనస్సు, శాంతి పడిన మనస్సు, శుద్ధి పడిన మనస్సు, ఆ నిర్మలమైన మనస్సు, అది విచారణ చేయడానికి ఫిట్ అవుతుంది. అంటే యోగ్యత సంపాదిస్తుంది. అంటే విచారణ వల్లే జ్ఞానం వస్తుందంటే విచారణ వల్ల జ్ఞానం వస్తుంది. ఆ విచారణకి సహకారం చేసే విషయాలు మనం పోగు చేసుకోవాలి. అది ఇక్కడ అంటే క్రమశిక్షణ కావాలి మనకి. ఏం కావాలి మనకి? క్రమశిక్షణ కావాలి. నిజమనేది ఏకంగానే ఉంటుంది, శాంతంగా ఉంటుంది. నిజమనేది శాంతంగానే ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఏది నిజం అనేది అంటే ఉపనిషత్తులు ఏమైనా చెప్పారంటే, పరిశుద్ధమైన నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో, నీ పరిశుద్ధమైన మనస్సు ఆత్మలో కలిసినా అలాగే ఉంటుందని. అంటే ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో నీ మనస్సును కూడా నువ్వు అంత పరిశుద్ధం చేసుకుంటే, పరిశుద్ధమైన నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు, క్లీన్గా ఉన్న వాటర్ క్లీన్గా ఉన్న వాటర్లో పోస్తే ఎలా ఉంటుందో, నీ మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధమైందో, పవిత్రమైందో, ఏకాగ్రమైందో, నిదానమైందో, కుదిరిపడిందో, దానికి ఎప్పుడైతే శాంతి కలిగిందో, అప్పుడు పరిశుద్ధమైన దాంట్లో ఐక్యం అవుతుంది అని. నిద్రలో మన అహంభావన లేకుండా ఉన్నాం, నిద్రలో అహంభావన లేకుండా ఉన్నమాట నిజమే మనం. అలాగే రోజు నిద్రపోతా అంటే ఎలాగా? భగవాన్ చెప్పేది ఏంటంటే, గాఢ నిద్రలో నీకు తెలియకుండానే అహంభావన వెళ్ళి దాని ఉన్న వస్తువులో కలుస్తుంది, సత్య వస్తువులో కలుస్తుంది వెళ్ళి. నువ్వు జాగ్రత్త వస్తువులు ఏమి చేయాలంటే, నువ్వు ఎరుకులో ఉండగా నువ్వు విచారణ చేసి సాధన చేసి నీకు తెలియకుండా గాఢ నిద్రలో వెళ్ళి కలుస్తుంది ఇది బ్రహ్మములు. అది జాగ్రత్త అవస్థలో నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి ఆ బ్రహ్మములు ఐక్యం చేయటమే యోగం యొక్క లక్ష్యము అని. నిద్రపోయే ముందు వెళ్ళి ఐక్యం అవడానికి పెద్ద ప్రయత్నం లేదు. ప్రయత్నం అక్కడ లేకుండానే నిద్రలో వెళ్ళిపోతుంది. కానీ జాగ్రత్త అవస్థలో నువ్వు అన్ని నియమాలు పాటిస్తూ కంట్రోల్డ్గా ఉంటూ నియమం తప్పకుండా నియమించుకుంటూ అప్పుడు నువ్వేమి చేయాలి? గాఢ నిద్రలో వెళ్ళిని అహంభావం ఎక్కడైతే మనస్సు ఎక్కడైతే ఐక్యం అవుతుందో, జాగ్రత్త అవస్థలో నువ్వు ప్రయత్నం చేసి మనస్సుని అక్కడే ఐక్యం చేయాలి. దానికి విచారణ అవసరం, దానికి ఎంక్వైరీ, దానికి విచారణ అవసరం. ఆ విచారణ మనం ఏ జన్మ రాజన్మే అశ్రద్ధ చేస్తున్నాం. అంటే తగినటువంటి మోక్షం పొందాలనేటువంటి కాంక్ష రాకపోవటం వల్ల. అంటే లోపల తపన ఉండాలి. దీనికి పెట్టుబడి ఏమిటంటే రూపాయలు కాదు, అంటే తెలుసుకోవాలనే కాంక్ష, అంటే మన విషయాన్ని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మానుభవం పొందాలి అనేటువంటి కాంక్ష తెలుసుకో, అదే పెట్టుబడి. దీనికి రూపాయలు అక్కర్లే, అవసరం లేదు. అంటే ఏదైనా వ్యాపారం చేయాలంటే రూపాయలు ఉండాలి, కానీ బ్రహ్మానుభవం సంపాదించడానికి రూపాయలు చోటి పని లేదు. రూపాయలు చేసి పెట్టే పని కాదు అది. భోగం ఎక్కడ ఉంది? ధనం ఉంటే భోగం ఉంది. ఇప్పుడు వీడికి ధనం, ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ వీడికి ధనం లేదనుకోండి, వీడికి అనుభవించడానికి అవకాశం లేదు. అలాగే లోకంలో ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ ఈ లోకాన్ని ఎవరిని దీన్ని ఆశ్రయించున్నాయి? అహంభావాన్ని ఆశ్రయించున్నాయి. ఈ అహంభావం ధనం పడిపోయిన వాడు, ధనం లేని వాడికి భోగం లేదు, అహంభావన లేని వాడికి దుఃఖం లేదు. అది ఇక్కడ మీరు గ్రహించవలసింది. లోకంలో భోగాలు 90 ఉండొచ్చు, కానీ వాడికి ధనం లేని వాడికి భోగం లేదు కదా. అలాగే లోకంలో లోకం పరిస్థితి ఎలా ఉన్నా, లోకం పోకడం ఎలా ఉన్నా, నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ప్రతికూల పరిస్థితి వచ్చినా అనుకూల పరిస్థితి వచ్చినా అహంభావం లేని వాడికి దుఃఖం లేదు, ధనం లేని వాడికి భోగం లేదు, అహంభావం లేని వాడికి దుఃఖం లేదు. అంటే ప్రపంచంలో దుఃఖ కారణాలు 90 ఉండొచ్చు, కానీ అహంభావం లేని వాడికి దుఃఖం లేదు. అలాగే ప్రపంచంలో 90 రకాల భోగాలు ఉండొచ్చు, ధనం లేని వాడికి భోగం లేదు. ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. దేన్నైతే పొందుదామని అనుకుంటున్నావో, ఈ హృదయంలోంచి, హృదయాంతరాళంలోంచి, హృదయం యొక్క లోయల్లోంచి ఆ వస్తువు మీద నీకు ప్రేమ కలగాలి, ప్రీతి కలగాలి, ఇష్టం కలగాలి. అది ఎక్కడి నుంచి ఊరికే పౌడర్ అంటించుకున్నట్టు ఉండకూడదు, అది హృదయం యొక్క లోయల్లోంచి రావాలి. అంటే ఏ వస్తువు మీద నువ్వు పొందాలనుకుంటున్నా, వస్తువు ఏంది నీకు ప్రేమ లేకుండా, ప్రీతి లేకుండా దాన్ని పొందలేవు. వీటి వల్ల ఈ ఆహార నియమాల వల్లే పొందలేవు నువ్వు. కానీ ఆ ఇష్టం కలగటానికి, ప్రీతి కలగటం కోసం నీకు ఈ సహకారం చేస్తాయి. అంటే నీ శరీరంలో అనారోగ్యం ఉంటే అస్తమాన శరీరమే జ్ఞాపకం వస్తుంది. నువ్వు మనస్సులో ఏదైనా చింత పెట్టుకుంటే మనస్సే జ్ఞాపకం వస్తుంది. ఇంకా వస్తువు నీ హృదయంలోని దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు ఇంకా? అంటే ఈ నియమాలన్నీ మానసిక శారీరక ఆరోగ్యం కోసం. ఇక్కడ పరమేశ్వరుడు చెప్పేది ఏమిటంటే, నువ్వు బాహ్యంగా సత్పురుషులతో సహవాసం చేయొచ్చు, కానీ అదే లక్ష్యం కాదు. నీ గుహలో ఉన్నటువంటి ఆ సద్వస్తువుని తెలుసుకోవడానికి సహకారం ఈ బాహ్య ఉప సత్పురుషుల నుంచి నువ్వు సహకారం తీసుకోవాలి, కానీ అది గమ్యం కాదు. కానీ నీ హృదయంలో ఉన్న సద్వస్తువుని జాగ్రత్తడానికి ఆ సద్వస్తువు అయినటువంటి, సత్య వస్తువు అయినటువంటి, నిర్మల వస్తువు అయినటువంటి, ఆ శాంతి వస్తువు అయినటువంటి, ఆ బ్రహ్మములో నేను ఐక్యం చేయటం కోసం బాహ్యమైన సత్పురుషులు నీకు సహాయం చేస్తారు. బాహ్యమైనటువంటి ఐశ్వర్యాల వల్ల నువ్వు ఆ వస్తువుని పొందలేవు. ఆ బ్రహ్మము ఎవరికైతే ఇరుకుపడాలని అనుకుంటుందో వారికి మాత్రమే ఇరుకుపడుతుంది. ఈశ్వరుని హృదయపూర్వకంగా ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికే ఈశ్వరుడు తెలియబడతాడు. ఆ ప్రేమలో ఉండాలి, నిలకడగా ఉండాలి. ఉదయం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మనకి అన్నీ కావాలి, దేవుడు కావాలి. కానీ దేవుడు ఒక్కడే నాకు కావాలనుకున్న వాడికి మాత్రమే దేవుడు తెలియబడతాడు. అయితే మనకు కూడా దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఆ దేవుడు కావాలనే కాంక్ష ఎక్కడో మారుమూల గింటేశాం ఆ కోరికని. దానికంటే ప్రముఖ స్థానం వహించిన కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడు లోపలుండి వాచ్ చేసుకుంటూ ఉంటాడు. వాడు కన్ను మనం ముయ్యడం, ఈశ్వరుడు కన్ను మనం ముయ్యడం. లోపలుండి వాడు వాచ్ చేసుకుంటూ, యోగ్యత ఉంది, వీడు మనం పొందాలనేటువంటి కాంక్ష తప్పించి మరో కాంక్ష వీడికి లేదనుకున్నప్పుడు మాత్రమే వాడు ఇరుకుపడతాడు. పరమేశ్వరుడు మనకి ఇరుకుపడతాడు. మనం వెతికే వస్తువు, మనం తెలుసుకోవలసిన వస్తువు ఎక్కడుంది? మన లోపలే ఉంది. ప్రయత్నం కొంత దూరమే మనం చేయగలం, విచారణ అనేది కొంత దూరమే మనం చేయగలం. అంటే మనస్సు కొంత దూరం ప్రయత్నం చేసిన తర్వాత ప్రయత్నంతో పని లేకుండానే బ్రహ్మ వైపుకు ప్రయాణం చేస్తుంది. అభ్యాసాన్ని బట్టది. అభ్యాసం కనుక మనం చేస్తూ ఉంటే, మనకు తెలిసిన విషయాన్ని మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేయగా చేయగా మనకు తేలిక అవుతుంది. తేలిక ఏమి చేస్తుంది? కొంత దూరం ప్రయత్నం చేసిన తర్వాత దాని ప్రయత్నంతో సంబంధం లేకుండానే ఆ వస్తువు మనకు అనుభవంలోకి వస్తుంది. మనస్సు యొక్క ప్రయత్నం సంబంధం లేకుండానే ఇది మనకి అనుభవంలోకి వస్తుంది. కొంత దూరమే మీరు ప్రయత్నం చేయాలి. ఈయన జడ్జి గారు ఏమంటున్నారంటే, విచారణ ఒకటే చాలని కదా ఈయన అడిగేది. విచారణ ఒకటే చాలు, ఏదో ఒక మార్గం చాలు. మనం సిన్సియర్గా తెలుసుకోవడానికి ఆ బుద్ధి సూక్ష్మత ఉన్న వాళ్ళకి విచారణ సరిపోతుంది. అని చెప్పి బుద్ధి సూక్ష్మత లేని వాళ్ళకి ప్రాణాయామం చేయొచ్చు, లేకపోతే పాటలు పాడుకోవచ్చు, ఏదో భజన ఏదో కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది భగవంతుని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సిగ్గుపడుతూ ఉంటారు. వీళ్ళు సిగ్గుపడుతున్నారని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళు సొంత పనులు చేసుకునేటప్పుడు ఏమి సిగ్గుపడటం లేదు. మనల్ని తెలుసుకోవడం దగ్గరికి వచ్చేటప్పటికి సిగ్గుపడుతున్నారు. వీళ్ళకి మనం తెలియబట్టం ఏంటనుకుంటాడు. మీకు అర్థమవుతుంది, ఈ మీటింగ్ రావడానికి మీరు సిగ్గుపడక్కర్లేదు. ఒకవేళ మీరు సిగ్గుపడితే ఈ మీటింగ్లకు కనుక వస్తే వీళ్ళు సిగ్గుపడుతూ వెళుతున్నారనే సంగతి కూడా ఆయన గుర్తిస్తాడు. సిగ్గు వల్ల కూడా మనకి చదువు సరిగ్గా రాదు. కొంతమందికి తెలియకపోయినా తెలుసున్నట్టు నటిస్తారు సిగ్గు వల్ల. కొంతమంది ఆకలి ఉన్నప్పుడు కూడా భోజనం మళ్ళీ అడిగి చేయమనుకుంటారేమని అది కూడా అడగరు. సిగ్గు వల్ల కూడా చాలామంది నష్టాలు పోతారు, ఆధ్యాత్మికంగా అటుంచండి భౌతికంగా కూడా. అంటే ఏదైనా మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు సిగ్గు కూడా అడ్డొస్తుంది. అంటే భగవద్ అనుభవం పొందటానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక పాట పాడుకుంటుంటే, భగవంతుడికి సంబంధించిన ఒక మాట మాట్లాడుకుంటుంటే సిగ్గుపడవలసిన పని లేదు. వారేమనుకుంటారా వీరేమనుకుంటారనే సమస్య మీకు ఎక్క ఏమీ లేదు. అలా అంటే ఏంటి, వీళ్ళు వాడేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అనుకునేది అహంభావమే. భగవాన్ చెప్పినది ఏంటంటే విచారణ సరిపోతుంది, బుద్ధి సూక్ష్మత ఉన్న వాళ్ళకి విచారణ సరిపోతుంది అని చెబుతున్నారు. మిగతా ఏం అవసరం లేదంటే ఆ బుద్ధి సూక్ష్మతను పెంచడానికి అవసరమే. బుద్ధి సూక్ష్మతను పెంచడానికి అంటే డైరెక్ట్గా వాటి అవసరం లేకపోయినా ఇండైరెక్ట్గా వాటి అవసరం ఉంది. మోక్ష సామ్రాజ్య సిద్ధికి ఈశ్వర అనుగ్రహం అవసరమా? మనం చేసేది కృషి సరే సరే, ఆయన కృప కూడా అవసరమా? ఆయన కృప అవసరం లేకుండానే వస్తుందని. సాధకుడు చేసే కృషి వల్లే మోక్షాన్ని పొందుతాడా, ఈశ్వరుని యొక్క కృప కూడా అవసరమా అని. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, కృషి కృప. దేవుడు చూపించేది కృప, మనం చేసేది కృషి. అంటే కృషి వల్ల కృప కలుగుతుంది. ప్రతిదానికి దేవుని కృప అవసరమే. భగవంతుడు మనకి జ్ఞాపకం వస్తున్నాడంటే ఎప్పుడైనా మన తెలివితేటల వల్ల రావటం లేదు, ఆయన అనుగ్రహం వల్లే మనకి జ్ఞాపకం వస్తున్నాడు. ఇంతకీ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే ఆయన అనుగ్రహం వల్ల ఆయన్ని పొందాలంటున్నాడు. అది అవసరమా, దేవుని కృప అవసరమా అని అడుగుతున్నారు జడ్జి గారు. అవసరం లేకపోవటం ఏంటి, ఆయన అనుగ్రహం వల్ల ఆయన్ని పొందాలి మనం. ఆయన అనుగ్రహం వల్ల ఆయన స్మరించుకుంటున్నాం, ఆయన అనుగ్రహం వల్లే మనకు అది కలుగుతుంది. అంటే కృషి కాలం మనకి ఎప్పుడైనా కృషి సాగుతా అంటే ఆయన అనుగ్రహం వల్లే కృషి సాగుతుంది. భగవద్ అనుభవం మనం పొందే వరకు, భగవంతుడిలో ఐక్యం అయ్యే వరకు ఈ శరీరాలు చనిపోవటం శరీరాలు పుట్టడం జరుగుతూనే ఉంటాయి. అంటే పాత శరీరాలు పోతూ ఉంటాయి, కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి. ఆ శరీరాలు తయారు చేసినప్పుడే ఆ శరీరాల ద్వారా ఏ అనుభవాలు పొందాలో రాసి పెడతారని. శరీరం తయారు చేసినప్పుడే అంటే ఈ శరీరాన్ని అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే జ్ఞానం సంపాదించడం విషయం ఒకటో అశ్రద్ధ చేస్తారు, కానీ ఈ శరీరాన్ని బట్టి అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ శరీరం తల్లి కడుపులో తయారవుతుంది. ఈ శరీరం తల్లి కడుపులో తయారైనప్పుడు తల్లి చూస్తుంది. ఆడి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక ఆడు కొంచెం ఒక తీరేశాక ఆడి శరీరం ఆడి జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. దేహపోషణతో వాడికి సరిగిపోతుంది. అంటే వాడు దేహమే సర్వస్వం అనుకుంటాడు. అది మంచిది. ఈ దేహబుద్ధి అంత భయముగా ఉంటుంది. సంసారం అంటే మనుషులు కాదు, సంసారం అంటే మనస్సే. అంటే మనకి కుటుంబాలు మారి చనిపోయినప్పుడు కుటుంబాలు మారతాయి కానీ మనస్సు మారదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మనస్సు శరీరంలో మనం ఉండగానే ఆ మనస్సును మనం సంస్కరించుకుని మనం బాగుపడాలి. అంటే శరీరం మరణించటం వల్ల సంసారం ఆగదు. అంటే మనుషులు కొత్త మనుషులు వస్తారు, కొత్త పరిసరాలు వస్తాయి. అన్నీ ఎవరి కారణంగా నీకు సంసారం వస్తుందో వారు అడిగే వరకు శరీరం వస్తుంది, శరీరం వస్తే సంసారం వస్తుందని. మన సంసారం అంటే నీ భర్త నీ పిల్లలు కాదు, సంసారం అంటే నీ మనస్సే. సంసారం అంటే మనస్సే. అంటే మనస్సు ఉన్నంతకాలం శరీరాలు మారుతూ ఉంటాయి, కుటుంబంలో ఉన్న సభ్యులు మారుతూ ఉంటారు. అంటే మనస్సు అణిగితేనే కానీ సంసారం అణగదు, మనస్సు అణగాలి. అంటే ఈ గుణాలన్నింటికి ఆశ్రయం ఏది, మనస్సు. అంటే ఏ గుణాలన్నింటికి ఏ మనస్సు అయితే ఆశ్రయం ఇస్తుందో ఆ మనస్సు నశిస్తే గుణాలు కూడా నశిస్తాయి. అది విరామం లేకుండా కృషి చేస్తే, అంటే మనం ఏమి తెంపు లేని కృషి, ఏమి విరామం లేకుండా రెస్ట్ లేకుండా నిరంతరం ఆ భగవద్ అనుభవం పొందడం కోసమే ఏదైనా పుస్తకం చదివినా ఎవరితోటైనా మాట్లాడినా కేవలం భగవదనుభవం పొందటం గురించి తప్పించి మిగతా గొడవలు లేకుండా అక్కర్లేని విషయాలకి వెళ్లకుండా ఏదో టైంకి నాలుగు మెతికి తిని మా పనేదో మనం చూసుకుంటూ మిగతా కాలంతో కూడా భగవంతుని తెలుసుకోవడానికి నిరంతరము కృషి చేస్తుంటే సరిపోతుందా? ఆ కృషి వల్లే దేవుడు తెలుస్తాడు కదా, ఇంకా కృపతోడు అంత పని లేదు కదా, మనం చేసిన కృషి కదా అంతా, మనం చేసిన కృషి వల్లే ఆయన తెలుస్తాడు కదా అని జడ్జి గారు అడుగుతున్నారు. అంటే విరామం కృషి, విరామం లేని కృషి, విశ్రాంతి లేనటువంటి కృషి. అలా కృషి చేయటం వల్ల కూడా మనకి జన్మ మరణ ప్రవాహంలోంచి బయటపడవచ్చు కదా. ఇదొక ప్రవాహం, అంటే దేహం మరణిస్తుంది, దేహం మళ్ళీ దేహం వస్తూ ఉంటుంది. ఎందుచేతంటే వీడికి అనుభవాలు జరగవలసినటువంటి అనుభవాలు జరిగే వరకు వీడికి శరీరాలు శవాలను మోస్తూనే ఉండాలి వీడు. భగవాన్ ఏమంటున్నారంటే మనం భగవంతుని స్మరించిన భగవంతుని తెలుసుకోవాలని సాధన చేస్తున్న ఇదంతా కూడా అనుగ్రహంలోకి వస్తుంది. భగవాన్ ఒకరు అడిగారు, ఏమనంటే మీ అనుగ్రహం నాకు లేదు అన్నాడు ఆయన. నా అనుగ్రహం నీకు లేకపోతే మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే అర్థం ఏంటి, నేను తీసుకొచ్చింది కూడా అదే అని. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనకి ఏదైనా మంచి జరిగితే దేవుని అనుగ్రహం అనుకుంటాం. మంచి జరిగినప్పుడు దేవుని అనుగ్రహం ఉంది ఎంత ఉందో, చెడు జరిగినప్పుడు కూడా దేవుని అనుగ్రహం అంతే ఉంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది బాగా నేర్చుకోవాలి మనం. మంచి చెడు కూడా దేవుని అనుగ్రహం అనుకో, అంత ఆయన ఆజ్ఞానుసారం ఇదంతా నడుస్తుంది, ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అది తెలుసుకుంటే సుఖపడతాడు, తెలియకపోతే వాడు దుఃఖపడతాడు. అంటే మనం చేయవలసిన కృషి ఏదో చేస్తాం, తర్వాత నిర్ణయించవలసింది ఈశ్వరుడే. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఈ సృష్టి అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుందన్న సంగతి నీకు అర్థమైతే అర్థమైన మరుక్షణంలోనే నీకు దుఃఖం నశిస్తుందని చెప్పారు భగవాన్. హృదయంలో పరమేశ్వరుడు మనకి ఇంద్రియముల కంటే దేహము కంటే దగ్గరగా ఉన్నప్పటికీ మనకు మన దేహం మీద లోకం మీద మనకున్న మోహం వల్ల ఈశ్వరుడు మనకు దూరంగా ఉన్నాడని అనిపిస్తాను. ఇది మీరు గ్రహించవలసింది. మనకు మన దేహం మీద ఉన్న మోహం వల్ల, మనకున్న అలవాట్ల మీద ఉన్న మోహం వల్ల, లోకం మీద విషయాల మీద ఉన్న మోహం మీద, భోగాల మీద ఉన్న మోహం వల్ల ఇక్కడ వస్తువు ఉన్నా మనం గుర్తించే శక్తి మనకు రావటం లేదు. అంటే అర్హత యోగ్యత మనకు రావటం లేదు. అర్హత దానికి ఏమిటి కారణం? అది మోహమే కారణం. అంటే ఎప్పుడైతే రోగకారణం ఎప్పుడైతే పోయిందో అప్పుడు రోగం ఎలా నశిస్తుందో, ఈ మోహకారణం నశించినప్పుడు మోహం కూడా నశిస్తుంది. ఈ మోహకారణానికి కూడా దేహబుద్ధి. ఒక్కోసారి మనకి ఎవరి మీద అయితే చాలా ప్రీతిగా ఉంటే వాళ్ళు విమర్శిస్తారు మనల్ని. రాజగురు ఏం చేస్తారంటే, మీరు మనసుని ఎంత నిగ్రహించుకుందామని ఈ భగవద్గీత చదివేసి ఎంత నిగ్రహించుకుందామని మనసు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కళ మందరు చెబుతూ ఉంటారు మా మనసును ఆపి చేసుకుందామని ఆగటం లేదు. ఆ బాహ్య గురువు ఏం చేస్తాడు, మీ మనసు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందో వాళ్ళకే తిట్టిస్తాడు. వాళ్ళకే తిట్టిస్తాడు. ఇదేంటి వీళ్ళ గురించి మనం బాధపడతాంటే, వీళ్ళు 24 గంటలు వీళ్ళు మనం తిట్టడం ఏంటి, వీళ్ళ కోసం మనం పాటు పట్టుకుంటే మీకు అనిపిస్తుంది. అనిపించి వీడు అప్పుడు మనసు ఒకసారి ఆలోచన రవ్వంతైనా ముళ్ళంతైనా విచారణ, జడ్జి గారు చెప్పినట్టు విచారణ ప్రారంభిస్తారు. ఆ లోపల గురువు ఏం చేస్తాడు, విచారణ ప్రారంభించారా బాబు, ఇది నా వీడి జుట్టు నా జోడుకు నా చేతికి దొరుకుతున్నాను అడుగు లోపల కనిపెట్టుకుంటాడు ఆ గురువు. అంటే జుట్టు ఆడి చేతికి అందే వరకు లోపల గురువు చూస్తూ ఉంటాడు. ఈ బయట గురువు ఏం చేస్తాడంటే లోపల గురువుకి జుట్టు అందిస్తాడు. ఆ లోపల గురువు ఏం చేస్తాడు, జుట్టు ఆడికి అందిన తర్వాత నేను హృదయంలోకి లాగేస్తాడు. అది నీకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఎవరి కోసం అయితే జీవితం పొడుగునా కష్టపడ్డాం వాళ్ళు తిడతా ఉంటారు. ఇదేంటి వీళ్ళు ఎలా తిడుతున్నారో, వీళ్ళకి ఏమైనా కామన్ సెన్స్ లేదు అనుకోకూడదు. ఆ ఈశ్వరుడు అని గిలితంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, రోజు ఇలా దొరక పెడతాం అనుకోండి, గోక్కోకనే ఎంచేపు ఉంటాం, ఇలా దొరక పెట్టినప్పుడు కానీ చెప్పేది ఎలా అనుకుంటాం కదా, చేయి సహజంగా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఈశ్వరుడు అస్తమానాన్ని ఏదో కలుగుతా అంటే అది తిట్టకుండా ఏదో తిడతా ఉంటారు. మంచివాళ్ళు కూడా ఒకసారి మంచివాళ్ళ నోటంలో కూడా చెడ్డ మాటలు వస్తాయి. ఏంటి వీళ్ళు చాలా మంచివాళ్ళు ఇలా మాట్లాడతారంటే అని అనిపిస్తుంది మనకు మామూలుగా. ఒకసారి ప్రమాదమైన మాటలు వాళ్ళ నోటంతో కూడా వస్తాయి. అది ఎవరు చేస్తున్నారు, అది ఈశ్వరుడి కార్యమే. అది ఎవరి కార్యమని, ఈశ్వరుడి కార్యమే. అది గ్రహించాలి మనం. జడ్జి గారు అడిగేది ఏంటంటే, నా తెలివితేటల వల్ల, నా విచారణ వల్ల, నా కృషి వల్ల, నా ఎఫర్ట్ వల్ల, నా సాధన వల్ల దేవుడు తెలుస్తాడు కదా, ఇంకా దేవుని కృప ఎందుకని. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నాయని కలిసి వస్తే ఇంకా దేవుడు లేడు ఏమి లేడు, మన తెలివితేటల వల్ల సాధిస్తాం అనుకుంటారు. వాళ్ళు అనుకుని వాళ్ళకి ఏమైనా ఆశాభంగాలు జరిగితే మటుకు ఏదో మనకంటే అయ్యర్ పవర్ ఏదో ఉందని అనుకుంటారు. ఇంకా అర్థమవుతుంది. అది వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరిపోతున్నాయి అనుకోండి, నెరవేరిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా మన తెలివితేటల వల్ల జరిగిపోతుంది అనుకుంటాడు. ఏదైనా ఆటంకం వస్తే మటుకు ఏదో మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ పని జరగటమేది, ఇది హయ్యర్ పవర్ ఉందని ఇప్పుడు ఆలోచిస్తాడు వాడు. ఈ కోరికలు కూడా ప్రమాదమే. అంటే కోరిక నెరవేరితే గర్వం వస్తుంది, నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. అదేనా తంటే ఇదేనైతే అంతే, ఇది మంచిగానే ఉండాలంటుంది. కానీ పొరపాట్లు అందరూ చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కోరిక అని చెప్పాడు ఎవరు, కృష్ణుడు. కోరిక అంటే కోరిక వల్ల మనిషి పొరపాటు, ఆడు మంచిగా ఉందామనుకున్నా ఈ కోరిక వల్ల వాడు పొరపాటు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఆ కోరికను మనకు ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, దాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసుకుంటాం. వచ్చిన కోరికనల్లా సంతృప్తి పరుచుకుంటూ ఇలా ప్రతి జన్మలో ప్రయాణం చేస్తా అంటే మనం నిప్పు మీద పెట్రోల్ పోస్తే తగ్గుతుందా పెరుగుతుందా? నిప్పు మీద పెట్రోల్ చేసామనుకున్నది ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుందండి, తగ్గదు. అదేవిధంగా నీకు వచ్చిన కోరికనల్లా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంటే కాంక్ష పెరుగుతూ ఉంటే కానీ ఇంకా తగ్గదు. అదేమి ఏమండి, అంటే నువ్వు కోరికని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నంత కాలం మంట పెరుగుతూనే ఉంటుంది. అంటే ఒక నెరవేరిన కోరిక వెళ్ళి ఇంకో 10 కోరికలను తీసుకొస్తుంది. అవస్థలు ఏమనుకోండి, మనకి పెద్ద పెద్ద ఆస్తులు ఎందుకు లేదు, అన్న వస్త్రాలు ఉంటే చాలు, ఏదో నీడ ఉంటే చాలు అనుకుంటాం. ఈ అన్నం వచ్చాక వస్త్రం వచ్చాక నీడ వచ్చాక మనసు ఆగుతుందా? మనసు ఆగదు. అప్పుడు మంత్రి పదవులు కావాలంటుంది వాళ్ళు. అన్న వస్త్రాలు లేనప్పుడేమో ఏమో లేండి పెద్ద పెద్ద గొడవలు మాకు ఎందుకండి, పట్టుకుని పోతే చాలు అనుకుంటాడు. ఆ పట్టు గరుగుబాటు వచ్చాక అక్కడి నుంచి ఇడికే మంత్రి అవ్వాలంటున్నమాట. భగవంతుడు చెప్పేది ఏంటంటే, కోరికలను నెరవేర్చుకుంటూ ఎడితే కోరికలను జయించలేవు. అంటే నువ్వు కోరికని సాటిస్ఫై చేయడం కాదు, కోరికను కంట్రోల్ చేయడం ప్రారంభించు. వాటిని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిగ్రహించుకుంటా అంటే కోరిక అణుగుతుంది, దాన్ని సంతృప్తి పరుస్తూ అంటే పెరిగిపోతుంది. అది దాన్ని కంట్రోల్ చేస్తున్నావు అనుకో. ఇక్కడ భగవాన్ ఒక మాట చెప్పారు, ఏదో కోరిక వచ్చింది అనుకున్న మాట. ఒక సినిమాకి వెళ్ళాలని కోరిక వచ్చింది అనుకున్న ఉదాహరణకు, ఆ సినిమాకి నేను వెళ్ళి చూసి వచ్చేసావు అనుకో, అక్కడితో ఆగదు అది, మళ్ళీ రేపు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఏమండి, నువ్వు ఆ కోరికని నిగ్రహించుకుని భగవంతుని స్మరించుకుని కాస్త దేవుణ్ణి తలపెట్టుకుని ఏ భగవద్గీతలోనో శ్లోకం చదువుకుని భగవంతుని ప్రీతిగా తలపెట్టుకుని ఆ కోరికను కొంచెం అదుపు చేసుకున్నావు అనుకో, ఆ అదుపు చేసుకున్న కోరిక నీకు శాంతిని తీసుకొస్తుంది, నెరవేరబడిన కోరిక అశాంతిని తీసుకొస్తుంది. ఒక్కసారే కదా సినిమా చూడటం అనుకుంటాం అనుకోండి, చూసి వచ్చేస్తాం అనుకోండి, మరుసటి రోజున మళ్ళీ తీసిపోతుంది మనస్సు, మరుసటి రోజున మళ్ళీ అది తీసుకుపోతుంది. అంటే ఏం చెప్తే దానికి అలవాట్లు, మనస్సు అలా చేసేస్తుంది అనమాట. అంటే మనం ఏదో అనుభవించినప్పుడు రిపిటేషన్ కోరుతూ ఉంటుంది మనస్సు. మనం కాఫీ తాగామనుకోండి ఈరోజు, మళ్ళీ రేపు అదే టైంకి మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. ఆ మనస్సులో ముద్రలో పడిపోతాయి, ముద్రలో పడి రిపిటేషన్ కోరుతుంది. అంచేత నేను సాటిస్ఫై చేసుకుంటే ఎడుతుంటే అది పెరుగుతూ ఉంటుంది. దాన్ని సాటిస్ఫై చేయకుండా కంట్రోల్ చేస్తుంటే తగ్గుతూ ఉంటుంది. అది ఆ వాంఛ నీకు తగ్గుతా, వాంఛము కంట్రోల్ చేస్తుంటే తగ్గుతుంది, సాటిస్ఫై చేస్తుంటే పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకీ భగవాన్ చెప్పింది అంటే, నన్నే జడ్జి గారితో భగవాన్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఏం బలవంతం చేయను, మిమ్మల్ని బలవంతం పెట్టవలసిన అవసరం నాకు లేదు, అది మీరు సాటిస్ఫై చేసుకున్నా మీ చేతిలోనే ఉంది, కంట్రోల్ చేసుకున్నా మీ చేతిలోనే ఉంది. మీరు సాటిస్ఫై చేసుకుంటూ పోతారా బంధింపబడతారు, కంట్రోల్ చేసుకుంటూ వస్తారా మోక్షానికి వెడతారు, ఈ రెండు మీ ఎదురుకుండానే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, మీకు నేను చెప్పేది ఏంటంటున్నారు బాబా. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నావో అక్కడికి ప్రయాణం చెయ్యి, బలవంతం చేయవలసిన అవసరం ఎక్కడే, ఏమో కంపల్షన్ లేదు. అసలు భగవానికి మామూలుగా సూచన చేస్తారు, అడ్వైజ్ చేస్తారు, కానీ కంపల్షన్ ఉండదు. అంటే బలవంతం చేసే అలవాటు అయితే నాకు మామూలుగా లేదు అసలు. ఆత్మానుభవం కోసం నీకున్న పరిసరాలు, నీకున్న అంగబలం, నీకున్న అర్ధబలం, మామూలుగా నీకున్న సాధనా బలం ఎన్నప్పటికీ, నీకు బాగా టీచర్స్ ఉన్నప్పటికీ, మంచి మంచి టీచర్స్ ఉన్నప్పటికీ, నీకున్న లొకాలిటీ మంచిది అన్నప్పటికీ, నీకున్న వాతావరణం మంచినప్పటికీ, అన్నీ నీకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నువ్వు సాధన బాగా చేస్తున్నప్పటికీ ఈశ్వర అనుగ్రహం అవసరమే అంటున్నారు భగవాన్. అక్కడది దేవుడు కలగ చేసుకోకుండా, దేవుడి ఇంటర్ఫీరెన్స్ లేకుండా చివరి మెట్లో దేవుడు మనకు తెలియబడ్డం. అంటే ఏ వస్తువు కోసం మనం తంటాలు పడుతున్నా, ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా దాన్ని పొందలేదు. అది ఈశ్వర అనుగ్రహం అవసరమే. చివరికి భగవాన్ చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు స్మరణలోకి వచ్చిన ఆయన అనుగ్రహంలో ఆయన నీకు స్మరణలో వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా పెద్దది ఎక్కడో మోక్షం దాకా ఎందుకు, ఎప్పుడైనా భగవంతుని తలపెట్టుకున్నా ఆయనని అనుగ్రహించడం వల్ల ఆయన నీకు తలంపులోకి వస్తున్నాడు, కానీ నీకు తెలివితే అట్లా రావటం లేదు, అంతా కూడా ఈశ్వర అనుగ్రహమే. మంచి నీకు 10 రూపాయలు ఏదైనా లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోవాలి, దేవుడు ఇచ్చాడనుకోవాలి. 10 రూపాయలు పోయిందనుకోండి, దేవుడే పట్టిపోయాడు అనుకోవాలి. అది అలాగే అనుకుంటండి, మీ మనస్సు కుదిరిగా ఉంటుంది. కర్త ఆయనే. కృష్ణుడు రిపీటెడ్గా ఏమని చెప్పాడంటే, నీ చేతిలో ఉన్న పనేది నువ్వు చేసే, అది మటుకు హృదయపూర్వకంగా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. అంచేత నువ్వు చెయ్యి, అందుకే నా చేతిలో పని కూడా నీకొద్దు,
అని చెప్పి నువ్వు చేసే పని మట్టి హృదయపూర్వకంగా చెయ్యి, నా చేతిలో పని నేను చూసుకుంటాను. నువ్వేమి చేస్తున్నావంటే నువ్వు చేయవలసిన పని మానేసి నేను చేయవలసిన పని నాకు అస్తమానం జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నాకేం రిమైండర్ ఒక్కర్లేదు, అప్లికేషన్ ఒక్కర్లేదు. నీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చేస్తుంది నీకు ఉపయోగపడుతుందో అది నేను చేస్తాను నీకు. అంతేకాని నా చేతిలో ఉన్న పని కూడా నీకు అనవసరం, నీ చేతిలో ఉన్న పని కూడా ఏదో నువ్వు చూసుకో అని కృష్ణుడు ఎన్నిసార్లు చెప్పినా మన బుర్రకు ఎక్కటం లేదు. అంటే ఏమిటి, ఎప్పుడైతే కృష్ణుడు చెప్పినట్టు మనం నడుచుకున్నామో మనకు ఆసక్తి నశిస్తుంది. చేస్తాడు చేయడానికి అంత ఇష్టం, చేస్తాడు చేసిన ఆయన అనుగ్రహమే, చేయకపోయినా ఆయన అనుగ్రహమే, చేసిన అనుగ్రహమే, చేయకపోయిన అనుగ్రహమే. అందుచేత ఆయన అదంతా ఆయన ఇష్టం, అదంతా ఆయన చూసుకుంటాడు. కానీ మన చేతిలో ఉన్న మట్టుకు మనం ప్రేమ హృదయపూర్వకంగా నిండు మనసుతోటి మనం చెయ్యాలి మన చేతిలో ఉన్న పనే. మిగతాదంతా కూడా ఆయన చూసుకుంటాడు. చేసిన అనుగ్రహమే, చేయకపోయినా ఆయన అనుగ్రహమే, అది అనుగ్రహమే, ఇది అనుగ్రహమే. భగవాన్ దగ్గర ఎవరైనా భక్తి శరణాగతి గురించి మాట్లాడుతూ అది జరగలేదండి, ఇది జరగలేదు, అది అలాగనుకున్నాం, ఇది అలా అనుకున్నాం, ఇది ఇలా జరగలేదండి, మేము భక్తులుగానండి, దేవుణ్ణి కోరామండి, జరగలేదంటే ఇదంతా శరణాగతి పొందిన వాళ్ళు అడిగే ప్రశ్నలేనా అని అడుగుతున్న భగవాన్. శరణాగతి పొందిన వాడు ఆయన సంకల్పాన్ని విడిచిపెట్టేస్తాడు, ఆడి చేతిలో పని అది చేస్తాడు. కానీ ఈశ్వర సంకల్పాన్ని విడిచిపెట్టి చేశాడు చేయలేదని అండవు, చేశాడు చేయలేదనే వాడు అక్కడ ఉండడు. ఎవరిలోనే? శరణాగతి పొందిన వాళ్ళు. ఇది మీరు బాగా ఈ పాయింట్ మీకు అర్థం చేసుకుంటే మీ మనసు స్థలపడుతుంది. ఓ రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే డాక్టర్లు అందరూ ఆయన శరీరానికి ఆ శరీరాన్ని నిలబెట్టడం కోసం కృషి చేశారు. కృషి చేస్తే ఇంక వైద్యానికి ఇది అందదు, మేము చేయవలసిన వైద్య శాస్త్రంలో ఉన్న పనులన్నీ చేసేసాం, ఇంకా వైద్యానికి తగ్గదు, మీరు ఏమి చేయాలంటే ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని అనుకోండి. మీరు అనుకుంటే తగ్గిపోతుంది, మా వైద్యం వల్ల ఇది తగ్గేలాగా లేదు ఇది అని డాక్టర్లు చెప్పారు. అంటే ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, నాకు ఈ శరీరం ఉంది, శరీరానికి రోగం ఉంది, ఆ రోగం తగ్గిపోవాలని అనుకునేవాడు లోపల ఉంటే మీరు సలహాలు చెప్పకపోయినా అనుకుంటారు. డాక్టర్లుగా భగవాన్ ఏం చెప్పారంటే, నాకు శరీరం ఉంది, ఆ శరీరానికి కురుపు ఉంది, కురుపు తొందరగా తగ్గిపోవాలని లోపల అనుకునేవాడు ఒకడు ఉంటే మీ సలహాలు చెప్పక్కర్లేకుండా అడుగు అనుకుంటూ ఉంటాడు తగ్గిపోవాలని. అలా అనుకునేవాడు ఏనాడో చచ్చిపోయాడు, అలా అనుకునేవాడు ఏనాడో చచ్చిపోయాడు వాడు. అంచేది అనుకునేవాడు ఇక్కడ ఉంటే మీరు సలహా చెప్పకపోయిన అనుకుంటాడు, మీరు అనుకునేవాడు ఇక్కడ లేకపోతే మీరు సలహా చెప్పినా అనుకునేవాడు ఇక్కడ లేకపోతే అనుకోడు. అంచేది అలా రోగం తగ్గిపోవాలనుకునేవాడు ఇక్కడ లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అని అడుగుతున్న భగవాన్. అది శరణాగతి అంటే అంటే ఇది ఎలా జరగాలి, అది ఎలా జరగాలి అనుకునేవాడిని ఇచ్చేయాలి మన ఈశ్వరుడికి. ఇచ్చేస్తే వీడు సలపడతాడు, సలపడదు అంటే జరగవలసింది దాని ద్వారా జరుగుతూ ఉంటుంది. అంతా ఈశ్వర సంకల్పం, ఇక్కడ జరగవలసిందేదో జరుగుతూ ఉంటుంది. భగవాన్ అన్నారు అప్పుడు ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ అన్నారు. ఆశ్రమం పెట్టకముందు ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ. అంటే దేహం యొక్క ప్రారంభం ఎలా ఉంటుంది, నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి, కానీ మీరు భగవద్ అనుభవం పొందడం కోసం మీరు చేయవలసిన కృషి మట్టికి త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండండి. సోమర్తనానికి అలవాటు పడకండి, కాలాన్ని పాడు చేసుకోకండి. ఆ జీవుడు ఏ అనుభవాలు అయితే పొందారో, అనుభవం పొందిన తర్వాత ఇంకా జీవున్న శరీరంలో ఉంచులు సెపరేట్ చేసేస్తాడు, ఒక నిమిషము కూడా ఆగడ పరమేశ్వరుడు. నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు, నీ హృదయంలో ఉన్న అడ్మినిస్ట్రేటరు, నీ హృదయంలో ఉన్న కంట్రోలరు, నీ హృదయంలో ఉన్న మరణుడైన వస్తువు, నీ హృదయంలో ఉన్న ఆ తత్వం నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, నీ హృదయంలోని నిజం నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు పూర్వజన్మలు లేవు, పరజన్మలు లేవు, పుణ్యాలు లేదు, పాపాలు లేవు, ఏమీ లేదన్న సంగతి, లోకము లేదు, ఏమీ లేదు, ఏమీ లేదన్న సంగతి నీ హృదయంలో ఉన్న తత్వం నీకు అనుభవంలోకి వచ్చే వరకు లేనిది ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. ఏమీ జన్మలు లేవన్న సంగతి పూర్వజన్మలు కానీ రాబోయే జన్మలు కానీ కేవలం కలలు మాత్రమే, స్వప్నాలు మాత్రమే సంగతి నీకు తత్వం తెలిసాక తెలుస్తుంది అన్నారు. మామూలుగా వ్యవహారికంగా పూర్వజన్మలు ఉన్నమాట నిజమే, ఈ హాల్లో మనం కూర్చున్నట్టు. ఇలాగే రాబోయే జన్మలు కూడా వస్తాయి. అజ్ఞానికి భగవంతుడు ఉన్న చోటు కనపడదు, జ్ఞానికి భగవంతుడు లేని చోటు అంటూ కనపడదు. ఉన్నది అదే వస్తువు, ఉన్నది అదే వస్తువు. అంటే జ్ఞానికి నీ దేహం నీకు ఇప్పుడు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతుందో, ఆ బ్రహ్మము పరబ్రహ్మము, ఆ ఏదైతే పారమార్థిక సత్యము, ఏదైతే అంతిమ సత్యము, ఏదైతే పరమ సత్యము, ఏ సత్యానికైతే చావు పుట్టుక లేదో ఆ సత్యం నీకు నేనుగా వ్యక్తమవుతుంది. నేనుగా వ్యక్తమైన వాడికి ఎప్పుడైతే ఆ పరమ సత్యం, అంతిమ సత్యం ఎప్పుడైతే నీకు నేనుగా వ్యక్తమైందో, ఎప్పుడైతే నీకు నేనుగా నీకు ఆ పరమ సత్యం అంతిమ సత్యం ఎప్పుడైతే నీకు నేనుగా వ్యక్తమైందో ఇవన్నీ సున్నాన సంగతి నీకు తెలుస్తుంది. ఏమిటి, నీ ఏ కారణం నీకు ఏ కారణాల వల్ల దుఃఖం వస్తుందో, నేను ఎంత బంధింపబడిపోయాను, నేను బాధల్లో ఉన్నాను అనుకుంటావు. ఈ జరిగిపోయిన దుఃఖం ఆ తత్వమే కానీ భూమిలోకి వచ్చాక అనవసరంగా తెలియకుండా ఎంత బాధపడ్డానని ఎంత దుఃఖపడ్డానన్న సంగతి నిన్ను చూసి నీకే ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు పరమేశ్వరుడు. ఇప్పుడు నీకు ఏదైనా దుఃఖం కలగచ్చు, నీకు ఏదైనా బాధలు కలుగుతూ ఉండవచ్చు, కానీ నీకు తత్వం తెలిసాక మీరు పడ్డ మీకు వచ్చిన బాధలు మీరు పడ్డ దుఃఖం అంతా కూడా స్వప్న మాత్రమే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. దేవుని అనుగ్రహం మన అందరి మీద ఉంది. అందరి మీద ఉందనసే శ్రద్ధ ఉన్నవాడికి ఉందని తెలుస్తుంది, శ్రద్ధ లేని వాడికి ఉందనే విషయం తెలియదు. ఇదే గమత్ అంతే, కానీ శ్రద్ధ లేని వాడికి కూడా అనుగ్రహం ఉంటుంది, కానీ ఉందన్న సంగతి వాడికి అది తెలియదు, శ్రద్ధ ఉన్నవాడికి తెలుస్తుంటుంది. అంచేది కృష్ణుడు గీతలో ఏమన్నాడంటే, నీకు రెండు, నీకు జ్ఞానం కావాలంటే, నిర్వాణ స్థితి నువ్వు పొందాలంటే, మోక్షస్థితిని మోక్ష సుఖాన్ని మోక్షానందాన్ని నువ్వు పొందాలంటే, మోక్షశాంతిని నువ్వు పొందాలంటే శ్రద్ధ అని రెండు అక్షరాలు మర్చిపోకు అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నీకు శ్రద్ధ వల్లే జ్ఞానం కలుగుతుందన్నాడు. అశ్రద్ధ పనికిరాదు అన్నాడు. మన మహర్షి గారు ఏమని చెప్తున్నారంటే, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం నీ హృదయంలోంచి రావాలి, దానికోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. మనం సుఖం కోసం, శాంతి కోసం, ఆనందం కోసం బాహ్యమైన వస్తువుల మీద కానీ, బాహ్యమైన వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన పరిస్థితుల మీద కానీ ఆధారపడితే ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మలోకైనా ముందు జన్మలోకైనా ఆశాభంగం తప్పదు అంటున్నారు. మనం బాహ్యమైనటువంటి గౌరవాల మీద, అధికారాల మీద, సంపదల మీద, లేకపోతే వ్యక్తుల మీద, మనుషుల మీదైనా సరే, ఇప్పుడు ఎవరితోటైనా స్నేహంగా ఉంటామనుకోండి, ఆ స్నేహాన్ని బట్టి మనకు కొంత శాంతి వస్తామనుకోండి, మళ్ళీ వాళ్ళు విరోధులు అయిపోయారనుకోండి, మనకు ఆ శాంతి అంతా పోతుంది. ఈ నిలబడి టిక్కెట్లు కాదంటున్నారు రమణ మహర్షి. ఏం హై అండ్ ఏ మధ్య హైయెస్ట్, ఏమంటున్నారు, ఏం హై అండ్ ఏ మధ్య హైయెస్ట్, నీ గమ్యం అంతా, నీ చూపు అంతా, నీ ప్రయత్నం అంతా పరమ సత్యానికే గురిపెట్టించు, అంతిమ సత్యానికే గురిపెట్టించు. ఇవన్నీ మధ్యలో వస్తూ ఉంటాయి, మధ్యలో పోతూ ఉంటాయి. అంటే నీ గమ్యం అంతా, నీ గోల్ ఏంటో నువ్వు కరెక్ట్గా పెట్టుకో, ఆ గోల్ కోసం ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీ దేహ ప్రార్థాన్ని బట్టి పదవచ్చితే చెయ్యి. నీ దేహ ప్రార్థన, నీ దేహం ఏదైనా నీకు అధికారం ఒకవేళ నీకు ఎంజాయ్ చేసే నీ దేహ ప్రార్థంలో ఉందనుకు వస్తుంది, ఆ ప్రార్థం అయ్యగానే ఆ పోతుంది. అంటే అది కాదు అయ్యా, నువ్వు గమ్మ బాహ్యంగా నీ దేహ ప్రార్థానికి డబ్బు రావాల్సి ఉంటే వస్తుంది, అధికారం రావాల్సి ఉంటే వస్తుంది. ఆకుల మీద మటుకు నీ ఆనందం కోసం నిలబడి పెట్టుకోవద్దు. అంటే ఆటి మీద నీ సంతోషం కోసం, వాటి మీద ఆధారపడి ఉంటే నువ్వు అవి పోయిన వెంటనే అంత అసంతోషం వస్తుంది, అంత దుఃఖం అని నేను తరుగుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా కృషి చేస్తున్నాడో అటువంటి యోగికి ఈశ్వరానుగ్రహం సహాయంతో వస్తువు లభ్యమవుతుంది. అంటే ఆయన చెప్పింది కలిపేశారు ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్లో. జడ్జిమెంట్ భగవాన్ జడ్జిమెంట్ ఏమి రాశారంటే, ఇక్కడ జడ్జిమెంట్ ఏమని రాస్తున్నారంటే, ఆయన చెప్పింది గాలి కుదిరేయలేదు. అంటే మీరు చెప్పినట్టుగా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా, టైర్ అవ్వకుండా, అలాగే కనుక కొంచెం స్లోగా అయినా, మీరు స్లోగా అయినా నెమ్మదిగా స్టడీగా మీరు కనుక పనిచేస్తుంటే, అలాగ పనిచేస్తున్న యోగికి, అలాగ శ్రమ పడుతున్నటువంటి ఆ సాధకుడికి ఈశ్వరానికి ఇక్కడ మళ్ళీ ఈయన చెప్పిన ఆ జడ్జిమెంట్లు ఎలా చెబుతున్నాడో కూడా ఈయన మాట కలుపు, ఇప్పుడు వరకు జడ్జి గారి మాటలు కలిపారు భగవాన్. ఆఖరిని ఈయన మాట కూడా కలుపుకుని అటువంటి కష్టపడి పనిచేసే సాధకుడికి ఈశ్వరానుగ్రహం యొక్క సహాయంతో వస్తువు తెలియబడుతుంది అన్నారు. అంటే ఏంటి, ఆయన చెప్పిందాన్ని ఒప్పుకుంటున్నారు, కానీ నేను చెప్పిన విషయం కూడా కంపల్సరీగా అక్కడ ఉండవలసిందే. మీరు చెప్పినట్టు, మీరు చెప్పిన పద్ధతిలో ఎవడైతే కృషి చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం యొక్క సహాయంతో వాడి చేత వస్తువు పొందబడుతుంది. మాకు మోక్షం కావాలని ఎవరైనా అడిగితే వచ్చి ఉందాన్ని వెళ్ళిపోండి వారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ హృదయంలోంచి నేననే తలంపు వచ్చింది, ఆ నేననే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి, ఆ ఇతర తలంపులు వచ్చాక మనస్సు వస్తుంది, మనస్సు వచ్చాక దేహం వస్తుంది, దేహం వచ్చాక ప్రపంచం వస్తుంది. హృదయం లేకపోతే అసలు సత్య వస్తువు లేకపోతే నేననే తలంపు లేదు, నేననే తలంపు లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే ప్రపంచం లేదు. అంచేత నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో. ఏమన్నారు భగవాన్, ఏమన్నారు, మీరు వచ్చిన దారినే వెళ్ళిపో. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. మీరు ఇప్పుడు భౌతికంగా కూడా మీరు ఇంటి వచ్చిన దారిని వెళ్ళిపోతే ఎక్కడికి వెళతారో మీరు ఇంటికి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మీరు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతే మీరు హృదయ గుహలోకి వెళ్ళిపోతారు. అంటే దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతారు. అవి దేవుడు ఎంత శాంతి అనుభవిస్తున్నాడో, ఎంత సుఖం దేవుడు అనుభవిస్తున్నాడో, దేవుని అస్తిత్వం ఎలా ఉందో, ఆ దేవుడు పొందే శాంతి, దేవుడు పొందే సుఖం, దేవుడు పొందే ఆనందం అంతా మీకు ఇచ్చేస్తాడు. జడ్జి గారితో ఏం చెబుతున్నారంటే, మీరు చిన్న చిన్న విషయాల మీద, బుల్లి బుల్లి విషయాల మీద, పుట్టి పుట్టి విషయాల మీద, అప్రధానమైన విషయాల మీద మీరు మనస్సు పెట్టకండి. మీరు మనస్సు పెట్టకండి. వారు తిట్టారు, వీరు కొట్టారు, వారు ఇలాగన్నారు, వారు ఎలాగన్నారు, వారు మమ్మల్ని అగౌరవపరిచారని వీరు గౌరవపరిచారు. వారి ఇంటికి వెళ్తే మాట్లాడలేదు, వారిని చూసినా మాట్లాడలేదు. ఈ చిన్న చిన్న గొడవల మీద, స్వల్పమైన విషయాల మీద, అల్పమైన విషయాల మీద, వీటి మీద చిన్న చిన్న గొడవల మీద మీ మనసును పెట్టకండి. కాలాన్ని పాడు చేసుకోకండి. మీ లోపల ఉన్న మనసుకున్న శక్తిని పాడు చేసుకోకండి. మీరు కష్టపడుతున్నారు పాపం, మీరు శ్రమ చేస్తున్నారు, విరామం లేకుండా కృషి చేస్తున్నారు. ఈ వేళ ఈ వేళండి, రేపు పోయే గొడవలకా మీరు సాధించేది. ఈ గౌరవాలు అగౌరవాలు కేవలం స్వప్నం సమానం అండి. ఈ స్వప్నంతో సమానం. ఈ దారిద్ర్యం ధనం కూడా స్వప్నంతో సమానమే. ఈ చదువు చదువు లేకపోవడం కూడా, ఈ పాండిత్యం పాండిత్యం లేకపోవడం, అవి కూడా స్వప్నంతో సమానమే. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి, జీవుడికి సంబంధించినవి అన్నీ కూడా. ఇటువంటి చిన్న చిన్న గొడవల మీదకి, అల్పమైన గొడవల మీదకి మీ మనస్సును పోనివ్వకండి. మన పోనవద్దు. వానితోటి మనకు పని ఏముందండి? ఈయన్ని కూడా కలిపేసుకుంటున్నారు. ఈయన ఏం చెబుతున్నారంటే, భగవాన్ ఆ జడ్జి గారితోటి మీరు ఈ చిన్న చిన్న గొడవల్లోకి వెళ్ళకండి, ఈ చిన్న చిన్న గొడవల్లోకి కలగేసుకోకండి. ఈ మహిమలని, ఆ గొడవలని, ఈ గొడవలని, ఇటువంటి చిన్న చిన్న గొడవల్లోకి మీరు వెళ్ళకండి. మీరు ఏం చేస్తారంటే, ఆత్మ కంటే తక్కువ విషయములతో మనకే మనకేమి జోలి, మీకేమి పని ఉంటే మీరు తెలుసుకోవలసి ఏదైతే ఎప్పుడు ఏదో ఉందో దాన్ని సంపాదించండి, దాన్ని తెలుసుకోండి. భగవాన్ దగ్గర గుణం ఉండేది. ఆ చైతన్యము తప్పించి, అంతిమ సత్యము తప్పించి, పరబ్రహ్మము తప్పించి, ఏ విషయం మీరు మాట్లాడినా ఆ విషయాల గురించి మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారో, మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారని అడిగేవారు ఆయన. దేన్ని తెలుసుకున్నాక మీకు స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం కలుగుతుందో దాన్ని తెలుసుకోండి. అంతేగా వాటితోటి మనకు అక్కర్లేదు. తాత్కాలికంగా ఉరికే టెంపరీగా ఉండే గొడవలతోటి, స్వప్న సమానమైనటువంటి గొడవలతోటి మనకు పని ఏముందండి? జడ్జి గారు అంటున్నారు, మీ దృష్టి అంతా ఆత్మ మీదే పెట్టండి, ఆత్మని చింతించండి, ఆత్మని ధ్యానం చేయండి, ఆత్మ కోసం జీవించండి, అవసరమైతే ఆత్మ కోసం ప్రాణం పోగొట్టుకోండి. మీ లక్ష్యం ఆత్మజ్ఞానమే, మీ లక్ష్యం ఆత్మసంపదే, మీ లక్ష్యం ఆత్మపదవే. అంటే దాన్ని దృష్టిలోనే పెట్టుకుని మీరు మాట్లాడినా, కృషి చేసినా, సాధన చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ చిల్లర గొడవలు వెళ్ళకండి. సింహం దగ్గరికి మేకలు రావు, గొర్రె పిల్లలు రావు. అదేవిధంగా ఆత్మానుభవం ఎప్పుడైతే పొందారో మీరు అనుకునే చిల్లర గొడవలు అక్కడ రాని రావు. అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గొడవలు రావు, మిమ్మల్ని బంధించే గొడవలు మీ దగ్గరికి రానే రావు. మిమ్మల్ని అంటే మీరు బంధింపబట్టడం మీ చేతిలోనే ఉంది, మీరు ముక్తి పొందటం కూడా మీరు చేతిలోనే ఉంది. మీకు అక్కర్లేని గొడవలు స్మరిస్తూ బంధింపబడతారా, లేదా ఆత్మను స్మరిస్తూ, ఆత్మని ధ్యానం చేస్తూ, ఆత్మను ఎరుకులోకి తెచ్చుకుని ముక్తి పొందుతారా జడ్జి గారు? ఇది రెండు పనులు మీ చేతిలో ఉన్నాయి. అది చేసినా నీ ఇష్టమే, ఇది చేసినా నీ ఇష్టమని చెబుతూ మనం ఏదైతే ఏది ఎప్పుడు ఉంటుందో దాన్ని పొందటం వల్ల మనకు లాభం, కానీ ఒక రోజు నుండి మరొక రోజును పొందటం వల్ల సాధన చేసి పొందినా ఏమి లాభం? అది అటువంటి విషయాల కోసం మనం కష్టపడి పొందినా 4 రోజులు ఎదురుకుండా కనిపించి 5 రోజులు పోతున్నది అంతే కదా. అందుచేత అంటే మీరు ఆత్మ కంటే తక్కువ విషయాలతో మనకు అట్లు జోలి అక్కర్లేదు, వాటి సొంటే అక్కర్లేదు అంటున్నారండి. దేహయాత్ర జరగటం కోసం మీ పని ఏదో మీరు చూసుకుని మిగతాది మీ దృష్టి అంతా ఆత్మ మీదే పెట్టండి. దేన్ని తెలుసుకున్న తర్వాత మీరు బంధంలోంచి బయటకు వస్తారు? దేన్ని తెలుసుకున్న తర్వాత శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన ఆనందం మీరు పొందుతారు? దేన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ శవాల్లో తొడుక్కుని భూమి మీదకి రావక్కర్లేదు? అటువంటి వస్తువునిందే మీ లక్ష్యం పెట్టుకోండి, అదే లక్ష్యంగా పెట్టుకోండి. అది లక్ష్యంగా పెట్టుకుంటే మీ ఎప్పుడైనా కాలు జారినా ఆ లక్ష్యం జ్ఞాపకం వస్తుంది. చేత ఆ లక్ష్యం మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ప్రమాదవశాత్తు కాలు జారినా లక్ష్యం మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ కాలు కూడ తీసుకుంటారు. ఆ ఆత్మ లక్ష్యం మీకు లేదనుకోండి, కాలు జారితే చతికిలు పడతారు. భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు కుయుక్తుల వల్ల కుతంత్ర వల్ల ఆత్మ తెలియదు, ఈ చర్చల వల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల ఆత్మ తెలియదు. ఆత్మ తెలియదు అయ్యా, మనస్సు అణగితే ఆత్మ తెలుస్తుంది. నీకు ఇంద్రియాల నిగ్రహంలోకి వస్తే, మనస్సు నిగ్రహంలోకి వస్తే ఆత్మ తెలుస్తుంది. అంతేగాని కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పినట్టు ఆర్గ్యుమెంట్ చెప్పటం వల్ల ఆత్మ తెలియదు. వాద వివాదాల వల్ల తెలిసేది కాదు, వాద ప్రతివాదాల వల్ల ఇది తెలిసేది కాదండి. ఆత్మ ఎక్కడో దూరం లేదు, అది మన లోపలే ఉంది. ఎక్కడుంది? మన లోపలే ఉండదు, మన లోపల ఉంది. అంటే దాని మీద అది సంశయం పెట్టుకుంటే తెలియదు. మీ లోపల ఆత్మ ఉందా లేదా, ఉందా లేదా, మన హృదయంలో దేవుడు ఉన్నాడా ఉన్నాడా, లేడా లేడా ఉన్నాడా అని అనుమానస్తుడికి సందేహస్తుడికి తెలియదు. నీకు అర్థమవుతుంది? అనుమానించేవాడికి సందేహించేవాడికి ఈ లోకము లేదు, పరలోకము లేదు వాడికి. అంచేది వాడు ఈ లోకంలో ప్రతి విషయానికి సందేహించేవాడు, వాడు ఈ లోకంలోనే ఏమి సాధించలేడు, వాడికి పరలోకం కూడా లేదు. అంచేది ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీలో ఒక నగ్న సత్యం ఉంది, అది లేకుండా మీరు లేరు. ఆ నగ్న సత్యం మీ హృదయంలో కనుక లేకపోతే నీకు నేననే తలంపి రాదు. అయితే ఆ నగ్న సత్యం చర్చల వల్ల, వాదనల వల్ల, సందేహాల వల్ల తెలియదు. భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడా లేదని అనుమానాలు పెట్టుకుంటే వాడు దొరకడు. అసలు ముందు ఉన్నాడని, ఉన్నాడు లేడు, ఉన్నాడు లేడనుకునేవాడు ఉన్నాడనేటువంటి నిశ్చయం ముందు నీకు రావాలి, ఒక కంక్లూజన్కి రావాలి. నువ్వు ముందు కంక్లూజన్ కదా, భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడని కంక్లూజన్కి రావాలి. వచ్చిన తర్వాత ఉన్నవాడు గురించి చర్చల వల్ల నీకు తెలియబడదు, తెలియబడ్డవాడు ఆర్గ్యుమెంట్స్ వల్ల వాడు నీకు తెలియబడ్డవు. ఎలా తెలియబడతాడంటే, అణిగిన మనస్సుకి, అణిగిన మనస్సుకి నియమింపబడిన ఇంద్రియాలకి, నియమింపబడిన మనస్సుకు మాత్రమే అది అంతర్ముఖం అవుతుంది. అంటే మనస్సు ఎవరికైతే లోపలకు ఉపసంహరింపబడుతుందో వారికి మాత్రమే వస్తువు తెలియబడుతుంది. అందుచేత మీరు అవసరం లేని విషయాలు వదిలేయండి, మీకు అక్కర్లేని గొడవలు వదిలేయండి. పొల్లును వదిలేసి గింజ పట్టుకోండి, మీకు అర్థమవుతుంది. పొల్లును వదిలేసి గింజ పట్టుకోండి. మనం ఏం చేస్తామంటే గింజలు వదిలేసి పొల్లు పట్టుకుంటున్నాం. అంచేత పొల్లును వదిలేసి పొల్లు గొడవలన్నీ వదిలేయండి. కావాల్సింది ఏదో మీరు తీసుకోండి, మీ లక్ష్యం ఏదో ఒక పెట్టుకోండి. ఆ లక్ష్యం కోసం జీవించటానికి ప్రయత్నం చేయండి. ఆ లక్ష్యం కోసం మీరు జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ దానికోసం మీరు డెడికేటెడ్గా పని చేయండి. ఆ చేసే పని ఇష్టంగా చేయండి, ఆ ప్రీతిగా చేయండి. ఏ పని అయితే శాస్త్రం చేయమని చెప్పిందో ఆ పని చెయ్యి, ఏదైతే చెయ్యకూడదని శాస్త్రం చెప్పిందో అది మానేసేయి. అప్పుడు నీకు అలా రకంగా నువ్వు సాధన చేస్తే నీకు ఆ వస్తువు ఉందో లేదో నీకు తెలుస్తుంది. అంచేది శాస్త్రం కూడా మనకు తల్లి లాంటిది. శాస్త్రం ఎటువంటిదండి? మనకి తల్లి లాంటిది. అంటే మనం మంచి తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డ క్షేమం కోరుతుందో అలాగే శాస్త్రం కూడా మన క్షేమం కోరే చెబుతుంది. అయితే మనకు దూరదృష్టి లేక, ఆ శాస్త్రం ఎంత విశాల బుద్ధి చూడదు చెప్పిందో అంత విశాల బుద్ధి, అంత దూరదృష్టి మనం లేక, అంటే మన మనస్సులోని ఇరుకు వల్ల, మన మనస్సులోని కొరచతనం వల్ల మనం పాడైపోతున్నాం. అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని, పెద్దలని ప్రమాణంగా పెట్టుకుని, జ్ఞానుడు చెప్పిన మాటలని, శాస్త్రాన్ని చెప్పినటువంటి మాటను నువ్వు చేస్తే, నువ్వు కనుక అలా నడుచుకుంటే నీకు ఒక్క జన్మలోనే బ్రహ్మానుభవం కలక్కపోయినా ఆ బ్రహ్మానుభవం తారుగా శాంతి ఆనందం దాని జాడలన్నా తెలుస్తాయి అంటున్నారు భగవాన్. బాగా వంటింట్లో వెళ్ళిపోక్కర్లేదు నువ్వు. ఇంకా వంటిల్ని కొంత దూరం ఉండగా నా కూర వాసన ఎలా తగులుతుందో మనకి, అది ఆ వంటిల్లు పక్క గదిలోకి ఆ కూర వాసన, తాలింపు వాసన ఎలాగొస్తుందో, నువ్వు వంటింట్లోకి వెళ్ళిపోక్కర్లేదు. ఆ వంటింటికి పక్క గదిలో ఉన్నా అంటే ఆ బ్రహ్మము కొంచెం దగ్గరికి వెళ్ళినప్పటికీ దాని తాలూకు టైట్నెస్, దాని తాలూకు స్టెడీనెస్, దాని తాలూకు కామ్నెస్, దాని తాలూకు పీస్, దాని తాలూకు ఇమ్మార్టాలిటీ, దానికి దాని తాలూకు ఉన్నటువంటి ఆ ఎనర్జీ, ఇవి అన్నీ కూడా వస్తువు దగ్గరికి వెళ్ళిపోక్కర్లేదు. కొంచెం దూరంలో ఉన్నప్పటికీ ఆ వాసన నీకు తగులుతూ ఉంటుంది అయ్యా. అందుచేత ఏం చేయాలంటే, నీకు మామూలుగా ఏ వశిష్ఠుడు, లేకపోతే ఏ రాముడు, లేకపోతే ఏ కృష్ణుడు, అటువంటి స్నేహాలు నీకు దొరక్కపోవచ్చు. కనీసం ఆ వస్తువు అనుభవంలోకి వచ్చిన వాళ్ళు కూడా నీకు దొరక్కపోవచ్చు. ఆ వస్తువుని కొంచెం ఆ కూర దగ్గరికి వెళ్ళకపోయినా కూర వాసన చూసి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళనైనా పట్టుకుని వాళ్ళు స్నేహాలు చేసి బాగుపడవయ్యా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంచెం ఆ కూర తినకపోయినా ఆ కూర వాసన బట్టి కూర ఎలా ఉంటుందో వాసన చూసినోడికి తెలుస్తుంది. తింటే ఎలాగో తెలుస్తుంది అనుకుని తినకపోయినా కొంచెం వాసన చూసినోడికి తెలుస్తుంది. ఆ కూర తిన్నవాడు నీకు దొరక్కపోయినా ఆ కూర వాసన చూసి కూడా ఎక్కడైనా నీకు దొరికితే ఆయన పట్టుకుని తంతాల పడండి అంటున్నారు ఇక్కడ. అది భగవాన్ చెప్పేది పాప జడ్జి గారికి చంటి పిల్లవాడికి చెప్పినట్టు చెబుతున్నారు. అంటే బాహ్యంగా ఆయన జడ్జి అయినప్పటికీ ఎల్కేజీలో ఉన్న పిల్లవాడికి ఆ టీచర్ చెబుతాడు. అలాగే భగవాన్ నన్ను దగ్గరికి తీసుకుని, హృదయంలోకి తీసుకుని, అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఎవరికైతే అతను పాఠం చెబుతున్నాడో ఆ పాఠం చెప్పేవాళ్ళని వాళ్ళు హృదయంలోకి తీసుకుని చెప్తారు. వాడు గురువు అంటే, గురువు అంటే ఎవడంటే, ఎవరికైతే వాడు పాఠం చెబుతున్నాడో వాడికి తన హృదయాన్ని ఇచ్చి తన హృదయంలోకి తీసుకుని అతన్ని హత్తుకుని ఆ శిష్యుని హత్తుకుని తనకు దూరంగా ఉంచడం కాదు, తన హృదయంలోకి తీసుకుని అతనికి ఎక్కడైతే చేపలని వస్తుందో, ఎక్కడైతే సందేహాలు వస్తున్నా సందేహాలన్నీ కూడా జాగ్రత్తగా తొలగిస్తూ అతన్ని తొందర పెట్టకుండా తన హృదయం తను ఎంబరాజ్ చేసుకుని అతని హృదయంలోకి అతను హత్తుకుని హృదయంలోకి తీసుకుని అతను తనంతటి వాడిగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. వాడే గురువు. శాంతిహి 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 శాంతిహి.